చేతనత్వ విజ్ఞానం అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా జీవాత్మ దాని పరికరాలు తెలియాలి. జీవాత్మ అంటే మాస్టర్ ఇచ్చిన డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, మనలో ఉన్న చేతనత్వం. ఈ చేతనత్వం హృదయంలో ఒక అంగుష్టమాత్ర పురుషుడిగా నిరంతరం మనలో ఉంటుంది. హృదయం ఎక్కడ ఉంటుందంటే ఎడంవైపు, పూర్తిగా ఎడంవైపు ఉండదు గుండె, కొంచెం పక్కకు ఉంటుంది అంతే తప్ప ఎగ్జాక్ట్గా ఎడంవైపు కాదు. ఈ ఆధ్యాత్మిక హృదయం ఖచ్చితంగా కుడివైపు ఉంటుంది. మన సాధన చేసుకుంటున్నప్పుడు ఆజ్ఞాచక్రంలో నిరంతరము ఉంటూ ఉంటే ఏదో ఒక రోజుకి మనం హృదయంలోకి ప్రవేశిస్తాం. హృదయంలోకి ప్రవేశించాలి అంటే దాన్ని సీక్రెట్ డాక్టర్ని హోలీ ఆఫ్ హోలీస్ అని చెప్తుంది. హోలీ ఆఫ్ హోలీస్ అంటే గుడిలో గర్భగుడి అనమాట. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళాం, దేవాలయానికి వెళ్తే చుట్టూ మూడు ప్రాకారాలు ఉండాలి, ఒక్క ప్రాకారం కాదు. మూడు ప్రాకారాల్లో మన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరానికి గుర్తు. అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, ఆ ధ్వజస్తంభం మన వెన్నుపోసకి గుర్తు. లోపలికి వెళ్తాం, లోపలికి వెళ్తే గర్భాలయం చీకటిగా ఉంటుంది. గర్భాలయం అంటే ఒక జీవి పుట్టడానికి తల్లి గర్భం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. ఏ మార్గం గుండా లోపలికి వెళ్తాము, ఆ మార్గం గుండా బయటికి రావటం అనేది పూర్వం ఆచారం ప్రకారం కట్టిన గుళ్ళల్లో ఉంటుంది. అన్ని వైపుల తలుపులు ఉండవు దానికి, గర్భగుడి చీకటిగా ఉంటుంది. ఇలా దీపం పెట్టి చూడాల్సింది, అంతే తప్ప అక్కడ బ్రహ్మాండంగా వెలుతురు ఉండేటట్టు అలాంటివన్నీ ఉండవు. ఆ హోలీ ఆఫ్ హోలీస్ అని చెప్పేది ఏదైతే ఉందో ఆ చాప్టర్లో అక్కడ వాడిన పదం గురించి, ఆ చాప్టర్ గురించి మనం చెప్పుకోవట్లేదు. అక్కడ ఏదైతే చెప్పబడిందో, ఈశ్వర శబ్ద వాచ్యుడు ఎవరైతే ఉంటారో ఆ జీవాత్మ హృదయంలో ఉంటాడు. ప్రతి ఒక్కరి శరీరంలో హృదయం ఉంటుంది, ఆ హృదయంలో జీవాత్మ లేకపోతే ఈశ్వరుడు. హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్తాడు కృష్ణుడు. హృత్ దేశంలో, హృద్ అంటే ఇక్కడ అని అర్థం. అక్కడ భగవంతుడు ఒక అంశగా, ఒక చిన్న భాగంగా పరమాత్మే మనలో, ప్రతి వాళ్ళలో ఉన్నాడు. మనలో ఉన్నవాడిని ఈశ్వరుడు అంటాడు. ఈశ్వర సర్వభూతానాం భూతానాం ఈశ్వరోపి సన్. ఈ ఈశ్వర శబ్దవాచ్యంతో చెప్పబడుతున్న జీవాత్మ తను కొన్ని పనులు చేసుకోవాలి. ఆ పనులు చేసుకోవడానికి ఈ శరీరాన్ని సృష్టించుకుంది, అది తెలియాలి మనం. ఈ ఈశ్వర శబ్దవాచ్యుడైన ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఎలా ఉన్నాడు? మళ్ళీ హృదయంలో ఆకాశం ఉంటుంది. ఈ మనం బయట ఆకాశం ఎలా ఉందో హృదయంలో కూడా ఆకాశం ఉంటుంది. అంటే అక్కడ ఆకాశం అంటే పరిపూర్ణమైన పూర్ణము అని అర్థం. కంప్లీట్ గా అన్ని ఉంటాయి దాంట్లో, ఆకాశంలో లేని లేదు. దాంట్లోంచి ఏమైనా వస్తాయి, మళ్ళీ దాంట్లోంచి ఏమైనా మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. అలాగ వెళ్ళిపోయే, అలాగ వచ్చే ఏ ఆకాశం బయట ఉన్నదో మనం బయట, ఈ శరీరానికి బయట, ఇలాంటిదే మన శరీరంలో కూడా ఉంది, హృదయంలో ఉంది. దాంట్లో ఈ మనోమయ పురుషుడుగా శక్తి స్వరూపంగా భగవంతుడు ఉంటాడు. అంగుష్ట మాత్ర పురుషుడు. మన చెయ్యి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం బొటన వేలు చూసుకుంటే ఎంత ఉంటుందో, ఎవరు బొటన వేలు వాళ్ళకి ఎంత ఉందో, సరిగ్గా అంతే, సరిగ్గా అలాగే. అంగుష్ట మాత్రం అంటే అర్థం ఈ సైజు, ఈ సైజులో ఉంటాడు అంతేగాని బొటన వేలులాగా ఉండడు. ఈ సైజులో మన హృదయంలో ఉంటాడు. చాలా మంది అడుగుతారు, గుళ్ళల్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, ఇంట్లో కూడా ఉండొచ్చు. ఇంట్లో ఇంతే పెట్టుకోండి, పెద్దవి పెట్టుకోకండి అంటారు. ఎందుకంటే మన హృదయంలో ఆల్రెడీ అంతే అంటే మన బొటన వేలు ఎంత ఉంటుంది, ఇంటి ఒక రెండు అంగుళాలు ఉంటుంది, అంటే మూడు అంగుళాలు ఉంటాయి. అది పెద్ద చెయ్యి అనుకోండి, మూడు అంగుళాలు, రెండున్నర అంగుళాలు. కాబట్టి వాళ్ళు ఒక కొలత ఫిక్స్ చేశారు, ఎందుకంటే పెద్దవి పెట్టుకోకండి. ఏం లేదు దాంట్లో, పెద్దవి పెట్టుకున్నాయే చెయ్యాలి, దానికి కావాల్సిన సేవలన్నీ చెయ్యాలి, అంత ఉంటాడు కాబట్టి. అదే పరిణామంలో బయట కూడా పెట్టుకుంటాడు. ఇది గుర్తు పెట్టుకుంటే ఈ సమస్తాన్ని సృష్టించే శక్తి ఏదైతే ఉందో, సమస్తాన్ని పోషించే శక్తి ఏదైతే ఉందో, సమస్తాన్ని దాన్ని మనల్ని లయన్ తనలోకి లీనం చేసుకునే శక్తి ఏదైతే ఉందో, అదంతా కూడా ఆకాశమే. ఆకాశం మన హృదయంలో ఉన్నది. దాంట్లో పరమాత్మ అంశ జీవాత్మగా, ఈశ్వరుడిగా, అంగుష్ట మాత్ర పురుషుడిగా ఉన్నాడు. ఆ శక్తి ఏం చేస్తుంది అంటే మన హృదయంలో ఉన్న ఈశ్వరుడికి గోడంత శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏమేం చేస్తుంది? ఈ శక్తి హృదయంలో ఉంటూ ఈ శక్తి ఏం చేస్తుందంటే ఆకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటుంది. ఆకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారు? దేనికైనా ఉపయోగించుకోవచ్చు. బాబాజీ ఉన్నారు, పెద్ద బంగారు మహల్ కట్టించి ఇచ్చేసారు ఆయన రాత్రికి రాత్రి క్షణాల్లో. అలాగే మాస్టర్ ఎప్పుడు చెప్తారు, సత్యసాయి బాబా గారి దగ్గరికి వెళ్ళి ఎంబ్లం పెట్టుకోవాలి మనం అంటే ఆయన ఏం చేశారు, గట్టిగా తమలపాకులు నవ్వి ఒక ఉమ్మేశారు, దాంట్లోంచి అలాగా ఒక ఎంబ్లం వచ్చింది. ఇప్పుడు సత్యసాయి సేవా సమితి వాళ్ళ అన్నింటిలోనూ ఉంటుంది కదా సర్వమత చిహ్నం ఒకటి ఉంటుంది, అది ఆ నోట్లోంచి ఇచ్చి పడింది అలా. ఇవన్నీ ఎలాగా చేయగలరు మహాత్ములు అందరూ అంటే, మహాత్ములే కాదు మనం కూడా అంటే వింటున్న మీ అందరూ కూడా చేయగలరు. ఎలాగంటే ఈ ఆకాశాన్ని వాడుకోగలిగిన విద్య నేర్చుకుంటే చేయగలం. దునివాల బాబా తీశారు, మేము ఎందుకు తీయలేమంటే దునివాల బాబా తీశాడంటే ఆయన ఏం చేశాడు, నర్మదా నదిని గోళ్ళంతా సేవించాడు. అలాగే ఆయన వాళ్ళ గురువు చెప్పినవన్నీ చేశాడు. అలాగే మనం గురువు చెప్పినవన్నీ మనం చేసినా మనం కూడా చేయగలం. ఇక్కడ ఆకాశాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆకాశంలోనే మనం జీవిస్తున్నాం, ఆకాశమే అన్నీను. ఆకాశానికే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని నమస్కారం పెట్టేది ఆకాశ స్వరూపుడైన పరబ్రహ్మ. ఆకాశం ఆకాశంలో ఉంటే ఏం మొల్లవు. అందుకని ఏం చేస్తుంది, ఆకాశమే పని చేయించుకోవడానికి తను ఒక శరీరాన్ని తయారు చేసుకుంది. అలాగే బోల్డ్ శరీరాలు తయారయ్యాయి, ఒక శరీరం కాదు, అలాగే బోల్డ్ సోలార్ సిస్టమ్స్ తయారయ్యాయి. ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ పర్పస్ కోసం తయారయ్యాయి. భాగవతం చూసామనుకోండి, కృష్ణుడు రాసలీల అని ఉంటుంది. ఆ రాసలీల అంటే ఒక కృష్ణుడు ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క కృష్ణుడు ఉండి అందరు కలిసి రాసలీల చేస్తూ ఉంటారు. ఆ లీల అనేది చూసారా, ఆ లీల అనేది ఈ సృష్టి మొత్తానికి లీల జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఇలాగెందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఆయన ఏం చేశాడంటే సుఖంగా జీవించండి, ఇదిగో ఈ పద్ధతిని ఫాలో అవ్వండి అని ఆయన చెప్తే, మన సొంత బుర్రలు ఉపయోగించి మనం కొన్ని చేశాం కాబట్టి మనం ఇబ్బందులు ఫాలో అవుతాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. దాన్ని అర్థం చేసుకుంటే ముందు తర్వాత వాడుకోవటం తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఆకాశం అనే శక్తి ఎక్కడుందంటే ప్రతివాడి హృదయంలో ఉంది. అంతవరకు గుర్తుపెట్టుకోవాలి, ఏ శక్తితోటైతే మహాత్ములందరూ పనిచేయగలుగుతున్నారు, ఆ శక్తి ఎవరిలో ఉందంటే ప్రతి మనిషిలోనూ ఉంది, హృదయంలో ఉంది, ఈశ్వరుడుగా ఉంది, లేదా జీవాత్మగా ఉంది. అంతవరకు అర్థమైతే ఇప్పుడు మనందరికీ హృదయం ఉంది, మనలో జీవాత్మ, జీవాత్మ మనమే. యాక్చువల్గా అది మనమే అని జ్ఞానం రావటమే గురువు చేసే పని. మనం ఏమనుకుంటామంటే సీతారాం అంటే ఇంకో ఇంత నేను 6 feet ఉంటాను, ఎలాగా ఉంటాను, లేదా ఇలా గిరిజాల చుట్టూ, లేదా ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఇంత చదువుకున్నాను, నేను బ్యాంకులో ఉద్యోగం చేశాను, ఇవి గుర్తుంటాయి. అవి కాదు కదా, నేను ఇవి కాదు, నువ్వు హృదయంలో అంగుష్ట మాత్రంగా ఉన్న జీవాత్మవి, ఈశ్వరుడివి అని గురువు ఆ జ్ఞానం వైపుకి మనల్ని నడిపిస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగా మన హృదయంలో ఉన్నది మనమే, మన చుట్టూ ఈ శరీరం మనమే తయారు చేసుకున్నాం. ఎలా తయారు చేసుకున్నాం అంటే ఒక ఆకాశంలోంచి అన్ని తెచ్చుకుంటాం అన్నమాట. ఆ ఆకాశం నుంచి తెచ్చుకోగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది అంటే సాధన చేసుకుని వాళ్ళ వాక్కు మీద వాళ్ళకి నియంత్రణ వచ్చిన వాళ్ళకి, వాక్కు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి గాయత్రి మంత్రం ఫలించదు. గాయత్రి మంత్రం కాదు ఏ మంత్రమైనా సరే తక్కువ మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, అవతల వాళ్ళకి ఉత్సాహం కలిగించేట్టు మాట్లాడాలి. ఇవన్నీ ఇవాళ కూడా చెప్పుకున్నాము. ఎప్పుడు సత్యం ప్రియం హితం, సత్యం ఉండాలి, ప్రియంగా ఉండాలి, హితం కలిగించాలి. సత్యంగా చెప్పినా కూడా, సత్యం చెప్పినా కూడా అవతల వాళ్ళకి ఏడిపించేది అనుకోండి, చెప్పకూడదు, మానేసేయాలి. వాళ్ళకి మంచి చేయదనుకోండి, మానేసేయాలి. మామూలుగా తటస్థంగా ఉండాలి. ఇవన్నీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఆకాశాన్ని వాడుకునే శక్తులు పేర్లు మూడే. ఆకాశాన్ని వాడుకోవాలంటే మన దగ్గర 3 శక్తులు ఉండాలి. అంటే గురు బ్రహ్మ, అంటే బ్రహ్మకి సంబంధించిన శక్తి ఉండాలి, అంటే క్రియేటివ్ పవర్ ఉండాలి. రెండోది గురు విష్ణువు, అంతా అలాగా దాన్ని మెయింటైన్ చేసే శక్తి ఉండాలి. అలాగే గురుదేవో మహేశ్వర, మళ్ళీ అక్కడలేని తీసేసి కొత్త వాటిని చోటు కల్పించగలిగే శక్తి ఉండాలి. ఈ మూడింటిని మనం అమ్మవార్ల రూపంలో చెప్పుకుంటాం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూప. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 శక్తులు ఎవరి దగ్గర బాగా ఉంటాయో వాళ్ళు ఆకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఒక మట్టితోటి రకరకాల బొమ్మలు చేసినట్టు, స్వీట్ తయారు చేయాలంటే పంచదార, ఇంకో పిండి, నెయ్యి ఉంటే చాలు, ఎన్ని స్వీట్లైనా తయారు చేయొచ్చు. అలాగే ఏదైనా సరే బంగారం ఉందనుకోండి, ఎన్ని నగలన్నా చేయించుకోవచ్చు. అలాగే ఆకాశం ఉంది, దాంతో ఎన్ని పనులన్నా ఎన్ని రకాలైనా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు మన దగ్గర ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఉంటే, ఇంతకీ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఉన్నా కూడా వాటికి మన దగ్గర సాధన చేసి మన విశుద్ధిని మనం సరి అయిన స్థితిలో ఉంచుకోగలిగితేనే ఈ ఇచ్ఛాశక్తి కానీ జ్ఞానశక్తి కానీ క్రియాశక్తి కానీ మనం ఉపయోగించుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, శంబళలో నీళ్లు లేవన్నారు, అప్పుడే మాస్టర్ నీళ్లు వచ్చేది చేశారు. ఆయన ఇచ్ఛాశక్తి వేస్తారు, నాకు నీళ్లు ఇక్కడ కావాలన్నారు, వచ్చే నీళ్ళు మనం అంటే వస్తాయా అంటే మనమన్నా వస్తాయి. ఎప్పుడు మన విశుద్ధి సరిగ్గా పనిచేస్తుంది, మన విశుద్ధి పనిచేస్తుందా లేదా, విశుద్ధికిను ఇంకో దానికి కనెక్షన్ ఏంటి, స్వాధిష్టానానికి. స్వాధిష్టానంలో ఎన్ని దళాలు ఉంటాయంటే 6 దళాలు ఉంటాయి. ఈ 6 దళాల్లో 6 అనే చెప్పటికి మనకు ఎన్నెన్ని గుర్తు రావాలి, 6 రుచులు గుర్తు రావాలి, అలాగే 6 శత్రువులు గుర్తు రావాలి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్య. ఈ ఆరు మనలో ఉంటే మన విశుద్ధి బాగా పనిచేయదు. అన్ని రుచుల మీద దృష్టి ఉంటే విశుద్ధి బాగా పనిచేయదు. రుచులుగా తినచ్చు, తప్పులేదు, కానీ రుచి కోసం మాత్రమే తినకూడదు. ఈ రుచి బాగుంటుంది, నేను ఇదే ఉంటే నేను తింటాను, లేదా తిన్న అనకూడదు. ఆకలి తీర్చుకోవటానికి ఆహారం ఔషధంలాగా తీసుకో అని చెప్తుంది శాస్త్రం. ఔషధం ఎంత తీసుకుంటాం? కొంచెం తీసుకుంటాం. అలాగే ఆహారం కూడా కొంచెం తీసుకోవాలి. రుచిగా తీసుకోగలిగినప్పుడు రుచిగా తీసుకుంటాం. మామూలుగా అలా దొరకలేదు అనుకోండి, కాబట్టి తింటాం మానేయడం కానీ కోపగించుకోవడం కానీ చేయకూడదు. నార్మల్గా ఆ రోజుకి భోజనం ముగించగలిగి ఉండాలి. అప్పుడే మనం విశుద్ధిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోగలిగిన వాళ్ళు అవుతాం, పూర్తి కంట్రోల్ ఉండాలి. అందుకని గురువు గారు స్ట్రైట్ అవే ఏం చెప్పారు, మీకు జిహ్వా అవయవం మీద అంటే నాలుక మీద, అలాగే జననేంద్రియం మీద కంట్రోల్ ఉండాలి. ఈ రెండు ఉంటే మీరు బాగా డెవలప్ కాగలరు అని చెప్పారు. ఇవన్నీ ఆకాశాన్ని ఉపయోగించుకోవడం. ఆకాశాన్ని ఉపయోగించుకోవడం అంటే ఈ జీవాత్మ ఈ పరికరాన్ని ఎందుకు తెచ్చుకుంది అంటే ఈ పరికరం సహాయంతో ఆకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం. భగవంతుడు తాను సృష్టించిన దాన్ని అందంగా ఉంచని నీకు చెప్పాడు అని గురువు గారు ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు. అంటే మనం అలా ఉంచాలనుకోండి, మనకు దానికి కావాల్సిన జ్ఞానము, ఇచ్ఛ, తర్వాత క్రియ, ఈ మూడు ఉంటేనే కదా. అయితే ఎలా ఉంచుతాం? ఉంచుతాం. సో ఈ మూడు శక్తులకే రకరకాల పేర్లు ఉన్నాయని మాస్టర్ చెప్తున్నారు. దాన్నే వేదాంత భాషలో ఏమంటారంటే మొట్టమొదటిదాన్ని ఇచ్ఛాశక్తిని సత్ అంటారు, అలాగే క్రియాశక్తిని ప్రాణ, తర్వాత జ్ఞానశక్తిని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, సంకల్పశక్తినేమో అంటే ఇచ్ఛాశక్తిని సత్ అంటున్నాం, కుండలిని శక్తిని ఆనందం అంటాం, చిత్ శక్తినేమో ప్రాణం అంటాం. ఇక్కడ మూడే ఉంటాయి. ఏమిటేంటివి? ప్రాణము, ఆనందము, సంకల్పం. కుండలిని కుండలిని అన్నాం అనుకోండి, కుండలిని అంటే ఇంకేం కాదు, ఇంకో భాషలో ఆనందం. సాయిబాబా ఏం చెప్తారంటే, షిరిడి సాయి నువ్వు ధ్యానం చెయ్యి, నేను ఆనంద స్వరూపుణ్ణి అని ధ్యానం చెయ్యి, నేనే ఆనందాన్ని అని ధ్యానం చెయ్యి అంటారు. అది చేయడం చేత కాదనుకో, సాయి 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 అను అది కూడా చేత కాదనుకో. నా విగ్రహాన్ని చూడు, కాళ్ళ దగ్గర నుంచి పై వరకు అలా చూస్తూ కూర్చో, అంతే సింపుల్. స్ట్రైట్ అవే కొండలని గురించి ఆయన సాధన అలా ఇచ్చారు. మహాత్ములందరూ కూడా ఇవి చెప్పకుండా ఉంటారు, చెప్తారు కానీ మనకు ఎలిజిబిలిటీ వస్తే తప్ప అది అర్థం కాదు. స్ట్రైట్ అవే సింపుల్గా కళ్ళెట్టు కనిపిస్తున్నా ఏముంది ఈ సాధన పెద్ద ఏముంది, చాలా కష్టమైన చెప్తే బాగుండదు, చేద్దాం అనిపిస్తుంది. కష్టమైన ఉండవు, అన్ని సులభమైనవి ఉంటాయి. సులభం కాబట్టి మనకు అవి ఎక్కవు. ఓ సింతేనా ఓంకారం అని చాలు అన్నాం అనుకోండి, అది కాదండి, ఏమన్నా 24 అక్షరాలను మంత్రం చెప్తారా అంటారు వెంటనే. సరే 24 అక్షరాలు గాయత్రి మంత్రం చేయాలి, కావచ్చు 24 అయినా చాలా తొందరగా అయిపోతుంది, ఇంకా కాస్త పెద్దది చెప్తారా, అనుగ్రహమాల మంత్రం చేయాలి. అలాగా పెంచుకుంటూ పోవడమే తప్ప చెయ్యాలి అనేది ఉంటే మనం ఇవన్నీ సాధిస్తాం. కాబట్టి మార్పు రావాలి, పరిణామ క్రమంలో ముందరకు వెళ్ళాలి, గురువుల ప్రణాళికలో పనిచేయాలి అనుకున్న వాళ్ళకి ఇవి ఇక్కడ డైరెక్ట్గా సింపుల్గా చెప్పినా కూడా క్యాచ్ చేస్తారు, లేకపోతే క్యాజువల్గా చదువుకుంటూ పోతారు. క్యాజువల్గా చదువుకోవడానికి కాదు ఈ పుస్తకం, జీవాత్మ దాని పరికరాలు అలా క్యాజువల్గా చదివే పుస్తకం కాదు. ఇదే ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఏవైతే ఉన్నాయో వీటి పదాలకి బాగా మనం అర్థం తెలుసుకుంటే తప్ప తర్వాత తర్వాత అర్థం కావు. అందుకని ఇక్కడ కాసేపు ఆగుతున్నాం, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఏంటంటే దీన్నే సీక్రెట్ డాక్టర్లో ఇచ్ఛాశక్తిని ఫొహట్ అంటారు. ఫొహట్ దీనికి ఇంటెలిజెంట్ ఎలక్ట్రిసిటీ అని చెప్తుంది మేడం బ్లావెట్స్కి. ఫొహట్ ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, మనం ముట్టుకుంటే షాక్ కొడుతుంది, దానికి అలా గుడ్డిగా పనిచేసుకుంటూ పోతుంది. అలా కాకుండా ఫొహట్ ఏం చేస్తుందంటే దానికి స్వయంగా ప్రజ్ఞ ఉంటుందన్నమాట. ప్రజ్ఞ ఉన్న ఎలక్ట్రిసిటీ అది. ప్రజ్ఞ ఉంది అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇంతే చేయాలి, అంతే చేయాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళొచ్చు, ఇలాంటి మొత్తం జ్ఞానం ఉంటుంది అది. అలాంటిది ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఇష్టం వచ్చినట్టు మనం అనుకున్నాం అనుకున్నట్టు అయిపోవటం కాదు, మళ్ళీ అలా అనుకోకూడదు. దానికి ప్రజ్ఞ తోడై ఉండాలి, వివేకము విచక్షణ తోడై ఉండాలి, జ్ఞానము తోడ ఇందుంటే అది ఇంటెలిజెంట్. అక్కడ చెప్తున్నారు చూసారా, చాలా ఇంటెలిజెంట్గా పనిచేస్తుంది. తర్వాత వచ్చేది ప్రాణ, దీన్ని క్రియాశక్తి అంటారు. క్రియాశక్తి అంటే పనిచేయడానికి కావాల్సిన శక్తి, పనిచేయాలనుకోండి చెయ్యిలా పైకి ఎత్తాలి, ఇప్పుడు పనిచేసే శక్తి పేరు క్రియాశక్తి. ఈ క్రియాశక్తి ప్రాణ బాగున్నవాడే అన్ని పనులు చేయగలరు. ప్రాణం నీరసంగా ఉందనుకోండి, బాగా మాట్లాడలేమనుకుంటుంది, ఇవాళ క్లాస్ వద్దులే అంటాను. ఎందుకు? ప్రాణం అంతా కావలసినంతగా ప్రాణశక్తి ప్రవహించట్లేదు, కావలసినంతగా ప్రాణశక్తి నాడుల్లో ప్రవేశించట్లేదు, ప్రవేశించటం లేదు, ప్రవహించటం లేదు. కాబట్టి నాడీ శుద్ధి ఉన్న వాళ్ళకి ఎప్పుడు నీరసాలు రావు, అనారోగ్యం రాదు. సో నాడీ శుద్ధి గురించి మనం ఇంకో రోజు క్లాసులో చెప్తున్నాం. దాని తర్వాత ప్రాణాన్ని క్రియాశక్తి అంటే కొండల్ని ఏంటంటారంటే జ్ఞానశక్తిని కొండల్ని అంటారు. ద ఫోర్స్ లేటెంట్ ఇన్ మ్యాటర్ ఇదే అణు విద్యుత్, అణు శక్తి, పదార్థంలో దాక్కున్న అణుశక్తి. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇవే మళ్ళీ అగ్ని కూడా, ఫైర్ బై ఫ్రిక్షన్ కొండల్ని, తర్వాత ఫోహట్ ఇది ఇచ్చాశక్తి, విల్ ఫైర్ డివైన్ ఫైర్, మధ్యలో వచ్చేది క్రియాశక్తి ప్రాణ అది సోలార్ ఫైర్. ఈ ఫైర్ సంబంధించి చెప్పుకుంటేనేమో ఫోహట్ అనేది డివైన్ ఫైర్ ఎలక్ట్రిక్ ఫైర్ లాంటి, ప్రాణ అనేది సోలార్ ఫైర్, కుండలిని అనేది ఫైర్ బై ఫ్రిక్షన్, ద ఎనర్జీ కాయిల్డ్, ద ఎనర్జీ లాక్డ్ అప్ ఇన్ ద మ్యాటర్ అది కుండలిని. ఇది తెలుసుకుంటే మనం ఈ శక్తి అంతా కూడా మన హృదయంలో ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది హృదయంలో, దాని మించిన శక్తి ఇంకెక్కడా లేదు. దీంట్లో ముఖ్యంగా మనం మనకు హృదయానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే హృదయంలో ఈశ్వరుడిగా మనం ఉన్నాం, కానీ మనం శరీరం అనుకుంటున్నాం కాబట్టి వాడు ఉన్నాడు అంటున్నాం. అలా కాదు, మన శరీరంలో మనం హృదయంలో జీవుడిగా ఉన్నాము. ఆ జీవుడిగా ఉన్న మన దగ్గర ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అనే వాయువులన్నీ కూడా హృదయం దగ్గరే నివసిస్తాయి. చీకటి పడితే ఏమవుతుంది? చీకటి పడితే పక్షులన్నీ ఎగిరి వాళ్ళ గోళ్ళకి వెళ్ళిపోతాయి. అలాగా మనం కూడా నిద్రపోతే ఏమవుతుందంటే మనలోని శక్తులన్నీ హృదయంలో వచ్చేస్తాయి, అంటే మన దగ్గరకు వచ్చేస్తాయి. మన శక్తులన్నీ మన దగ్గరే ఉంటాయి, ఎక్కడికి పోవు. మళ్ళీ నిద్రలేచిన తర్వాత మనలో శక్తులు బయటకు వచ్చి పని చేయటం మొదలుపెట్టాయి. అలాగే ప్రాణశక్తి, ఈ ప్రాణం లేకుండా మనం బతకలేం. ప్రాణం లేకుండా బతకలేమంటే మూడు ఉన్నాయి ఇక్కడ, ఏంటది? చైతన్యం ఒకటి, ప్రాణం ఒకటి, శరీరం ఒకటి. చైతన్య స్థాయి బట్టి మన జ్ఞానం ఉంటుంది, దాన్ని బట్టి మన కర్మలు ఉంటుంది. ఈ కర్మలు ఏం చేస్తాం? మన చైతన్యం, మన జ్ఞానం ఏ స్థాయిలో ఉంది, దాని తగ్గ పనులు చేయడానికి మన శరీరం వాడుకుంటుంటే ప్రాణం దానికి సహకరిస్తుంది. ప్రాణం ఎప్పుడు అలాగే ఉంటుంది, అందరిలో ప్రాణం ఒకలాగే ఉంటుంది. దొంగవాళ్ళలోనూ అదే ప్రాణం ఉంటుంది, రాజుగారిలో అదే ప్రాణం ఉంటుంది, ఒక యోగిలో అదే ప్రాణం ఉంటుంది, సృష్టి అంతా ప్రాణం ఉంటుంది. సూర్యుడిలో ఉన్న ప్రాణం సూర్యుడు చేసే పనికి సహకరిస్తుంటుంది. సూర్యుడికి ఉన్న తత్వం ఏంటి? అహంకారం ఏంటి? అహంకారం అంటే అర్థం నేను నేను అని కాదు. సూర్యుడు ఒక పర్టికులర్ డ్యూటీ ఉంది సూర్యుడికి, ఆ డ్యూటీ చేసేవాడు కాబట్టి ఆ డ్యూటీ చేయటానికి ఆయన ఉన్న ప్రాణశక్తి ఆయన శరీరం ద్వారా పనిచేస్తుంది. ఆయన శరీరం ఈ సోలార్ సిస్టమ్ మొత్తం. అలాగే మనం కిషోర్ ఉన్నాడు అనుకోండి, కిషోర్ సీట్లో కూర్చున్నప్పుడు మేనేజర్, బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్ అనే జ్ఞానంతో తను కొన్ని పనులు చేయాలి. ఇక్కడ సంతకం పెట్టాలి, అవేంటి క్వశ్చన్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఎవరికైనా లెటర్ డ్రాఫ్ట్ చేసి ఎక్స్ప్లెనేషన్ అడగాలి, ఇలాంటివి చేస్తున్నప్పుడు కిషోర్లో ఉన్న ప్రాణశక్తి ఆ పనులు చేయడానికి సహకరిస్తుంది. సపోజ్ ఇంకొకళ్ళు ఐటీలో పనిచేస్తున్నాడు, శ్రీనివాస్ ఐటీలో పనిచేస్తుంటే దానికి సంబంధించిన పనులు ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ బాడీ సహకరించాలి, ఆ జ్ఞానానికి ఈ బాడీ సహకరించాలి. ఆ రెండు అలా పనిచేయాలంటే ప్రాణం దాంతో కలిసి పనిచేయాలి. సపోజ్ నాకు చెయ్యి ఇలా కాకుండా ఏకంగా గడబడి జరిగింది అనుకోండి, చెయ్యి ఎత్తాలనుకుంటే చెయ్యి ఎత్తలేకపోతే ఏమవుతుంది? దానికి అనారోగ్యం వచ్చినట్టు. మన చేతులు మన సంబంధం లేకుండా ఊగిపోతున్నాయి అనుకోండి, అనారోగ్యం వచ్చినట్టు. అంటే ప్రాణం శరీరం మీద కంట్రోల్ తెచ్చుకోలేము, మన చేతనత్వం మన శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. ప్రాణం దీనికి అన్నిటికీ మూడిటికి కోఆర్డినేషన్ ఉంది. అలాగా కోఆర్డినేషన్ లేకుండా ఉండటమే డిసీజ్, కోఆర్డినేషన్ ఉండటమే ఆరోగ్యం. ఈ రకంగా ఏమవుతుందంటే మన హృదయంలోకి అన్ని విచ్చుట అయిపోతాయి, ఇలా ప్రతిరోజు జరుగుతుంటుంది. అందుకని ఈ హృదయానికి చాలా 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 ఇంపార్టెన్స్ ఉంది. ఈ హృదయంనే మనం నేను నేను అని మనం మాట్లాడే నేను యొక్క స్థానం హృదయం. రమణ మహర్షి గారు నేనెవరు అని ప్రశ్నించుకుంటారు. వారి దగ్గర కూర్చున్న వాళ్ళకి ఆయన చెప్పిన సాధన చేసే వాళ్ళందరికీ కూడా ఈ హృదయంలో అంగుష్టమాత్ర పురుషుడుగా ఈశ్వర దర్శనం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కూడా ఒక క్లాసులో చెప్పుకున్నాం, ఆజ్ఞాచక్రంలో ఉండి ఓంకారం చేస్తే కొందరికి హృదయంలోకి వెళ్ళినట్టు తెలిసింది అని నాకు చెప్పారు. ఇలాగా మనం ఈ హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి మనం చేరుకోవాలి. దీన్నే అగ్ని విద్య. 49 రకాల అగ్నుల గురించి మాస్టర్ ఇచ్చారు. మనం 49 రకాల అగ్నుల్లో కొన్ని చెప్పుకున్నాం, పావక పవమాన అగ్ని, వాటిల్లో కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, క్షామ అనే అగ్ని పనిచేస్తుంటే భూమిలో ఆ చుట్టుపక్కలంతా కూడా క్షామం ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. అలాగే కొన్ని రకాల అగ్నులు పనిచేస్తుంటే శరీరం అనారోగ్యం పాలవుతుంది, కొన్ని రకాల అగ్నులు పనిచేస్తుంటే పాడైన ఆరోగ్యం బాగవుతుంది. ఇవి మనం ఇదివరకు చెప్పుకున్నాం. అక్కడ కాస్మిక్ ఫైర్ చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అగ్ని విద్య అంటే మళ్ళీ మనం గుర్తు పెట్టుకుందాం. అగ్ని విద్య అంటే మన హృదయంలోనే పంచప్రాణాలు, మన హృదయంలోనే కర్మేంద్రియాలు, మన హృదయంలోనే జ్ఞానేంద్రియాలు తయారు చేస్తున్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మనం అవగాహన చేసుకోవటం, మనం మన అనుభూతిలోకి తెచ్చుకోవడం అనేది అగ్ని విద్య. అగ్ని అంటే ఆ ముందర ఉండేవాడు అని అర్థం. అగ్ని అంటే ముందర ఉండేవాడు, ఇంతకంటే ముందర ఉంటాడు, లీడర్ అన్నమాట. సో ఎవరైతే అగ్ని విద్య సాధిస్తారో వాళ్ళు లీడర్ అవుతారు. మీరందరూ లీడర్స్ కావాలని మాస్టర్ కోరుకుంటారు. అంటే ఏంటి, ఈ హృదయంలో ఉన్న ఈశ్వరుడు నేనే అనే జ్ఞానం సంపాదించడం. అప్పుడేమవుతుంది, అగ్ని విద్య వాడికి వచ్చింది. గురువు గారు పరమ పూజ గురుదేవులు రాసిన ఒక పుస్తకం ఉంది, పంచాగ్ని విద్య అని, హిందీలో ఉంటుంది, చూడండి ఒకసారి. ఈ ఈధరికి శరీరం ఏదైతే ఉందో దీన్నే మనం ప్రాణమయ కోశం అంటాం. ఫారినర్స్ ఈధరికి బాడీ అన్నారనుకోండి, మనం ప్రాణమయ కోశం అంటాం. ఈ భౌతిక శరీరంలో గ్రంథులు ఉన్నాయి మనం, పీనియల్, పిట్యూటరీ, ఇలా థైరాయిడ్, వరుసగా చెప్పుకున్నాం మనం. అలాగే సహస్రారం, ఆజ్ఞ, శిశుద్ధి, అనాహకం, మణిపూరం, స్వాధిష్టానం, మూలాధారం, ఇలా చక్రాలు ఉన్నాయి. ఈ గ్రంథులు మన ప్రాణమయ కోశంలో ఉన్న చక్రాలకి ప్రతిబింబాలు. చక్రాలు ఎలా ఉంటాయి, గ్రంథులు ఎలా ఉంటాయని అర్థం చేసుకోవాలి. చక్రాలు బాగున్నాయనుకోండి, గ్రంథులు కూడా బాగుంటాయి. చక్రాలు బాగలేవనుకోండి, గ్రంథులు కూడా బాగుంటాయి. సో చక్రాలు బాగుండే ఆలోచన చేయాలి మనం. అందుకని ప్రాణమయ కోశంలో ఏ చక్రాలు ఉన్నాయో అది ప్రాణశక్తికి వాహికంగా పనిచేస్తుంది. ప్రాణమయ కోశంలో చక్రాలు ఉన్నాయి కదా, 7 చక్రాలు, సహస్రారం నుంచి మూలాధారం. ఆ చక్రాలు చేసే పని ఏంటి అంటే ప్రాణశక్తి వాహికగా పనిచేస్తుంది, అంటే ఒక కండక్టర్గా పనిచేస్తుంది మనం. ఎలాగైతే కరెంట్ రావాలనుకోండి, తీగలు కావాలో అలాగే మనకు ప్రాణశక్తి వీటి ద్వారా వస్తుంది. ఈ 7 చక్రాలు ఏం చేస్తాయంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రాణానికి వాహకాలుగా పనిచేస్తాయి. మన శరీరంలోకి ప్రాణశక్తి ఎలా ప్రవేశిస్తుంది మనం ఇదివరకు చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఈ సూర్యుడి నుంచి అనంతమైన ప్రాణశక్తి భూమి మీదకి వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తంలో ఒక డైనమో పనిచేసినట్టు పనిచేసి సూర్యుడి నుంచి ఎలక్ట్రిసిటీ మనకు భూమి అందుకుంటుంది. డైనమో ఎలా తిరుగుతుంది, రాగి చుట్టలు ఉంటాయి, దాంట్లో మ్యాగ్నెట్ ఉంటుంది, మ్యాగ్నెట్ చుట్టూ రాగి చుట్టలు తిరుగుతుంటే ఎలక్ట్రిసిటీ వస్తుంది. సో రాగి అంటే ఏంటి, ఇనుము అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, వీటిని మనం గట్టిగా అర్థం చేసుకుంటే అయస్కాంతానికి ఏముంటాయి, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. భూమికి కూడా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉంది. అలాగే మనిషికి కూడా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉంది. మనిషికి ఉత్తర ధ్రువం సహస్రారం ఎత్తు అనమాట, మూలాధారం దక్షిణ ధ్రువం. భూమికి ఎలాగైతే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉన్నాయో మనకు అలాగే ఉన్నాయి. అలాగే మ్యాగ్నెటిక్ కూడా ఉంది. సో మ్యాగ్నెట్ ఎలాగైతే బిహేవ్ చేస్తుందో అలాగే భూమి బిహేవ్ చేస్తుంది, అలాగే మనిషి బిహేవ్ చేస్తుంది. మనం అందరం కూడా తల నుంచి మంచి మంచివన్నీ స్వీకరిస్తాం, అక్కర్లేనివన్నీ, మనకు అక్కర్లేనివన్నీ దక్షిణ ధ్రువం నుంచి వదిలేస్తాం. సింపుల్ గా చూసుకోండి, అన్నం తింటాం. ఉత్తర ధ్రువం అంటే నోరు, ఈ తలక, ఇదంతా ఉత్తర ధ్రువం అన్నమాట. దక్షిణ ధ్రువం అంటే మనకి యానస్ వస్తుంది, అలాగే అక్కడే యూరినరీ ట్రాక్ ఉంటుంది, అక్కడే యానస్ ఉంటుంది, ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. ఇది ఇంటేక్, అది అవుట్, అవుట్ గోయింగ్, ఇది ఇన్ గోయింగ్ కదా. అలాగే శ్వాస, గాలి పీలుస్తాం, గాలి వదులుతాం. ఇక్కడ కూడా గాలి పీల్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ బయటకు వచ్చేది కొంత చెడు పోతూ ఉంటుంది. అలాగే అది మిగతా శరీరం అంతా వ్యాపించిన తర్వాత శరీరంలో ఉన్న బయటకు వెళ్ళేయడానికి కూడా పనిచేస్తూ ఉంటుంది. ప్రాణం, శ్వాస ద్వారా వచ్చేది ప్రాణం. అపానం ఎక్కడి నుంచి పనిచేస్తుంది? బొడ్డు దగ్గర నుంచి మేనస్ వరకు పనిచేస్తుంది. ఆ అపాన వాయువు ఏదైతే ఉందో అది అపానవాయువు పనిచేయాలంటే ప్రాణవాయువు పనిచేయాలి. సో అక్కడ కూడా మనకు ఇంటేక్ ఉత్తర ధ్రువం నుంచి చేస్తుంటే అవుట్ గోయింగ్ అంతా కూడా దక్షిణ ధ్రువం నుంచి పనిచేస్తుంది. ఈ రకంగా మనిషి ఒక మ్యాగ్నెట్, భూమి కూడా అంతే. సూర్యుడి నుంచి మిగతా గ్రహాల నుంచి శక్తి తీసుకోవడం అంతా కూడా నార్త్ పోల్ నుంచి తీసుకుంటుంది. సౌత్ పోల్ నుంచి దాంట్లో భూమికి అక్కర్లేనివన్నీ సౌత్ పోల్ నుంచి బయట వదిలేస్తుంటుంది. అది మిగతా గ్రహాలకు ఎక్కడికో పోతుంటుంది, మనకి ఇంకా దాని గురించి పెద్దగా తెలియదు. అలాగే సప్తమహర్షులు తిరుగుతూ ఉంటారు, అక్కడ కూడా ఒక నార్త్ పోల్ అని ఒక నక్షత్రం ఉంది. అక్కడ నుంచి ఇంకా పై పై లోకాల నుంచి అక్కడికి శక్తి వస్తుంది. ఆ నార్త్ పోల్కి ఆపోజిట్ ఉండే సౌత్ పోల్ నుంచి చెడ్డంతా పోతుంది. అక్కర్లేని పోతుంది, చెడ్డ కాదు, అక్కర్లేని పోతుంది. దానికి కావాల్సింది ఉంచుకుని దానికి అక్కర్లేని వదిలేస్తుంది అనమాట. నార్త్ పోల్ నుంచి స్వీకరించిన శక్తి లేదా మిగతా జ్ఞానం ఏమిటి అవన్నీ కూడా తీసుకుని తనకి మాత్రం కావాల్సిన ఉంచుకొని తనకు అక్కర్లేని వదిలేయడం అనేది సౌత్ పోల్ నుంచి జరుగుతుంది. ఈ రకంగా భూమి సూర్యుడి చుట్టూ ఒక మ్యాగ్నెట్ లాగా తిరుగుతున్నట్టే మనిషి కూడా భూమితో పాటు తిరుగుతూ ఉంటాడు. భూమి తిరిగితే భూమి మీద మనందరం కూడా తిరుగుతాం కదా. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ తిరగటం వల్ల భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్న రకరకాల పొరలుంటాయి. ఆ పొరల వల్ల ఏమవుతుందంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తి మన ప్రాణశక్తిగా భూమి మీద స్థిరపడుతుంది. ఈ ప్రాణశక్తిని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈ ప్రాణశక్తి మన శరీరంలోకి ఎక్కడ ప్రవేశిస్తుందంటే ఈ రెండు భుజాలు వెనకాల రెండు హంస పలకలు అంటాం, షోల్డర్ ప్లేట్స్. ఆ షోల్డర్ ప్లేట్స్ మధ్యలో ఒక చక్రం ఉంటుంది మెడకి కొంచెం కింద. అక్కడ నుంచి మన శరీరంలోకి ప్రాణశక్తి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఈ పక్క కెమికల్ రెండు కలుసుకుంటాయి. ఈ గొంతు దగ్గర నుంచి కింద ఒక కెమికల్ ఉంటుంది, దాన్ని చిట్ట చివరి స్టెర్నమ్, అక్కడ ఒక గ్రంథి ఉంటుంది, ఒక చక్రం ఉంటుంది. అది హృదయం దగ్గర ఉన్న సూర్యచక్రం అక్కడికి వస్తుంది. రెండు భుజాల దగ్గర ఉన్న చక్రంలోంచి ప్రాణశక్తి మనలో ప్రవేశించి అక్కడి నుంచి రెండు పక్కటెముకలు పొట్ట పైన కొంచెం పైన అక్కడ ఒక ఎముక చెవ అక్కడ హృదయం దగ్గర ఉన్న సూర్యచక్రంలోకి కలుస్తాయి. కలిసి మనలోకి మంచి భావాలు, ప్రేమ, కరుణ, దయ, సేవ, క్షమ, కోర్పు, సహనం, సేవాభావం, సోదరభావం, ఇలాంటి దైవీ లక్షణాలన్నీ మనకు ప్రాణశక్తి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత అది అక్కడే ఉండదు, ఇంకొంచెం కిందకి వెళ్ళి స్ప్లీన్ సెంటర్లో తెలుస్తుంది. స్ప్లీన్ సెంటర్లో మనలో ఉన్న చెత్త చెదారం అంతా పోగొడుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు పోగొడుతుంది. ఇది ప్రాణశక్తి చేస్తుంది. అందుకని గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు ఆ రెండు భుజాల వెనకాల ఉన్న చక్రం ద్వారా ప్రాణశక్తి నాలోకి వస్తుంది. అది హృదయంలో ఉన్న సూర్యచక్రంలో దైవీ లక్షణాలను నింపుతోంది. అక్కడి నుంచి స్ప్లీన్ సెంటర్లోకి వెళ్ళి నాలో కామక్రోధ, లోభ, మోహ, మధమాశ్చర్య, ఈర్ష్య, ద్వేష, డంభం, అహంకారం లాంటివన్నీ పోగొట్టి నన్ను పవిత్రుడు చేస్తోంది అనే భావనతో గాయత్రి చేస్తే గురువు గారు ఇచ్చిన 12 యోగాల్లో అది ఒక యోగం, సూర్య యోగం. ఇది ఇంట్లో అశ్వమేధం చేసుకున్నట్టు ఇలా చేస్తే ఇంట్లో, కానీ సామూహికంగా చేయాలి. ఇప్పుడు ఈ సర్వత్రా నిండి ఉన్న ఈ ప్రాణశక్తి మన రెండు భుజాల మధ్యలో ఉన్న చక్రంలోంచి మనలో ప్రవేశించి అక్కడి నుంచి హృదయ చక్రంలో ఉన్న హృదయంలో ఉన్న సూర్యచక్రంలో ప్రవేశించి ఆ తర్వాత ఏమవుతుంది, ఆ స్ప్లీన్ సెంటర్కి వెళ్ళి దాన్ని క్లీన్ చేసి అక్కడి నుంచి మొత్తం శరీరం అంతటికి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డైరెక్ట్ గా హృదయ చక్రం నుంచి అన్ని చోట్లకి వెళ్ళిపోదు, స్ప్లీన్ సెంటర్ని క్లీన్ చేసి అక్కడి నుంచి అన్ని చోట్లకి వెళ్తుంది. అందుకని ఈ ఏడు చక్రాలు సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రాణానికి వాహకాలుగా పనిచేస్తాయి అని చెప్పుకున్నప్పుడు ఈ మొత్తం కథ అంతా జరుగుతుంది అన్నమాట. దాని వెనకాల జరిగిన తర్వాత మనం శుభ్రంగా నిద్రపోతున్నాం. అప్పుడేమవుతుందంటే ఎక్కడెక్కడ పనిచేస్తున్న ప్రాణం అంతా కూడా అలాగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా విచ్చిన అయిపోయి హృదయంలో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. ఎలాగైతే గర్భగుడిలో చీకటిగా ఉంటుందో అలాగే మనం హృదయంలోకి వెళ్ళిపోతుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అంతా చీకటి అయిపోతుంది. అంటే నిద్ర వచ్చేటప్పుడు కంటికి ఏం కనబడదు, కళ్ళకి తెల్లగా కనిపిస్తుంటే నిద్ర వచ్చిన ఎవరికన్నా నిద్ర రాదు. ఎందుకు రాదు అంటే మెల్లిగా మనం హృదయంలోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తు. అలాగా ప్రవేశించేమవుతాం, మెల్లిగా నిద్రలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఇంక మనకి ఏమీ తెలియదు, జాగ్రత్త లేదు, అక్కడ స్వప్నం లేదు, ఒక్క సుషుప్తి. అంటే మనం నిజంగా రోజు హృదయంలో ఉంటే మనకు ఒక్క కలబడ రాకుండా హ్యాపీగా నిద్రపోతాం. చేతనత్వ విజ్ఞానంలో మూడు స్థితులు చెప్పారు మాస్టర్, జాగ్రత్త స్థితి, స్వప్న స్థితి, సుషుప్తి, తర్వాత తురియ స్థితి. ఇంకా పైన ఇంకోటి తురియ తీస్తుంది. ఆ సుషుప్తి అంటే గాఢమైన నిద్ర, ఏ కలలు లేని నిద్ర. రమణ మహర్షి గారిని చిన్నప్పుడు వాళ్ళ స్నేహితులు ఈయన కలిసి ఆడుకుంటుంటే బాగా ఆడతారు ఈయన. ఆయన ఆట తట్టుకోలేక వీళ్ళకి కోపం వచ్చేట, వీళ్ళు ఏమన్నా చేయాలనుకునేవారు. ఆయన శుభ్రంగా నిద్రపోతున్నాడు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి, ఆయన్ని మెల్లిగా భుజాల మీద వేసుకుని నలుగురు కలిసి సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి అక్కడ పడేసి చితక్కొట్టేవారు. ఆహా చితక్కొట్టేసి అక్కడ పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఈయన మెల్లిగా లేచి ఇదేంటి నేను సముద్రం ఒడ్డున్నాను ఇంట్లో కదా పడుకున్నాను అనుకుంటూ ఆ ఇసుకంతా దులుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. అంతే తప్ప వాళ్ళు వచ్చారు, వీళ్ళు ఎత్తుకుపోయారు, చితక్ కొట్టారు, వీళ్ళు ఏమీ తెలియవు. అంత గాఢ నిద్రపోవటం అనేది ఎవరికి వస్తుందంటే హృదయంలోకి పూర్తిగా విత్తురాయిన వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి అసేం నిద్రపోయినప్పుడు గోళంత శక్తి వస్తుంది. అలాగే గురువు గారు ఆత్మకథలో చెప్తారు, 2 గంటలు నాకు నిద్ర పోవటం అభ్యాసం చేసుకున్నాను. ఒకరోజు వర్షం వచ్చింది, మొత్తం అంతా తడిసి మొత్తం అయిపోయింది, నాకేం తెలియలేదు అట. అది హృదయంలో ఉండటం అంటే అలా హృదయంలో ఆ నిద్ర స్థితిలో అది అన్నిటికీ మూలమైన కారణ జగత్తులో ఉండటం అనమాట. అక్కడ ఉండటం వల్ల భౌతిక జగత్తులో పనులన్నీ చేయగలం. సో మనం రోజు ప్రయత్నం చేసేది నిద్ర ద్వారా ఏంటంటే హృదయంలోకి వెళ్ళడానికే. సాధన చేసుకుని హృదయంలోకి వెళ్ళొచ్చు, నిద్ర ద్వారా కూడా వెళ్ళొచ్చు. నిద్ర ద్వారా వెళ్లే ప్రయాణంలో చాలా మందికి కలలు వస్తాయి, అక్కడ ఆగిపోతారు. ఈ హృదయంలోకి వెళ్ళిపోతే చీకటిగా ఉన్నప్పుడు ఏమీ అనుభూతి రాదు మనకు. ఈ మెలకు వచ్చినప్పుడు మాత్రమే ప్రాణశక్తి మళ్ళీ 5 ప్రాణాలుగా, 5 ప్రాణాల నుంచి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలుగా మారి మళ్ళీ బయట సృష్టితోటి సంబంధం ఏర్పరచుకుంటుంది. అదర్వైజ్ తనలో తాను ఉంటుంది. తనలో తాను ఉండటమే హృదయంలో మనం ఉండటం. అది రోజు నిద్రలో ప్రతి వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి కడుపు కంటి నిండా హాయిగా నిద్రపోవడం అనేది ఎంతో మందికి తప్ప చాలా తక్కువ మందికి అది అనుభవంలోకి వస్తుంది. చాలా మంది పాపం నిద్రపోలేదు. ఇక్కడ ప్రతిరోజు నువ్వు గురువు గారు ఏం చెప్తారంటే ఒక కొత్త రోజు నీకు, ఒక ప్రతి ఉదయం నీకు ఒక కొత్త జన్మ, ప్రతి రాత్రి నీకు ఒక మరణం అని చెప్తారు. అంటే ఏంటి మరణం? అప్పుడు ఏమవుతుంది, పుట్టి ఏమవుతుంది అంటే ప్రతి ఉదయం నీకు ఒక కొత్త జన్మ అవుతుందంటే ఏమిటి అంటే చివరి గడియల్లో ఏమవుతుంది. చివరి గడియలు అంటే ఈ శరీరం నుంచి ప్రాణం గనక ఉపసంహరించబడితే, అంటే తీసేయబడితే కనుక ఏమవుతుంది, మనం ఏ ఆలోచనతో ఉంటే నెక్స్ట్ అదే ఆలోచనతో ఇంకో బాడీలో మనం పుడతాం. అలాగే మనం నిద్రపోతున్నప్పుడు అంటే ఒక కొత్త జన్మ ఇచ్చామంటే అర్థం ఏంటి, ఒక ఆలోచనతో ఒక బాడీ వదిలేసామని అర్థం. ఏ ఆలోచనతో వదిలేసాం, ఏ బాడీలో వచ్చాం అనేది చిన్నపిల్లలప్పుడు కొంత చూచాయిగా మనకు ఉంటుంది, ఆ తర్వాత తర్వాత మెల్లిగా పోతుంది. ఒక 3-4 ఏళ్ల వరకు చిన్నపిల్లల్ని గమనిస్తే నేను ఫలానా చేస్తాను, నేను ఫలానా చేస్తాను, ఇలా ఉంటాను, అలా ఉంటానని చెప్తూ ఉంటారు. అదంతా వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళు ఏమనుకుని బాడీ వదిలేశారో దానికి సంబంధించిన మాటలు మాట్లాడుతుంటారు. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి, ఓహో వీడు ఇలా డెవలప్ అవుతాడనమాట, వీడు ఇవి అనుకుని పుట్టాడనమాట అని తెలియాలి మనకు. అవి గుర్తు పెట్టుకోవడానికి మనకు ఏం చేస్తారంటే అక్షరాభ్యాసం అప్పుడు, తర్వాత కరెక్ట్గా అదైతే అనుకుంటాను, ఒక పెన్ను, ఒక బంగారం, లేదా డబ్బులు, లేదా కలం, ఇలాంటివన్నీ వరుసగా పెడతారు. పెడితే వీడు మెల్లిగా వెళ్ళి పాకని ఏదో దాన్ని పట్టుకుంటాడు, వాడి సంస్కారాలను బట్టి దాన్ని చూస్ చేసుకుంటాడు. సపోజ్ కత్తి పట్టుకున్నాడు అనుకోండి, వాడు మంచి ఫైటర్ అనమాట కదా, కలం పట్టుకున్నాడు బాగా రాస్తాడు. అలాగే కొంత డబ్బులు పట్టుకుంటారు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా బంగారాన్ని డబ్బుల్ని పట్టుకుంటారు గట్టిగా ఏడుస్తారు, లాగితే కాబట్టి వాడు ఆ రకంగా డెవలప్ అవుతాడని తెలుసుకోవాలి. అందుకని ఎవరికైనా సరే పంచప్రాణాలు చివరి గడియల్లో హృదయంలోకే వెళ్తాయి. అలాగే శరీరం వదిలేసేటప్పుడు, అంటే రోజు జరిగేది ఏంటంటే హృదయంలోకి విత్తడవుతాయి. అలా కాకుండా బాడీ నుంచి వదిలేస్తుంటే ఏ పార్ట్ వీక్ అయితే అక్కడి నుంచి ప్రాణం పోతుంది. ఏ పార్ట్ వీక్ ఎలా తెలుస్తుంది, ఏ పార్ట్ని ఎక్కువ వాడుకుంటాడో వాడు అది వీక్ అవుతుంది బాడీలో. ఈ బలహీన బిందు ఎక్కడ ఉంటుందంటే మనం ఎక్కువ ఏది వాడేస్తాం, నోరు వాడేమనుకోండి విశుద్ధి ద్వారా పోతుంది, కళ్ళు వాడేమనుకోండి కళ్ళ ద్వారా పోతుంది, చెవులు వాడేమనుకోండి ఎప్పుడు వింటాం ఇంకేం పని లేదు చెవుల ద్వారా పోతుంది, ఎప్పుడు మాట్లాడటం ఎప్పుడు చూడటం ఎప్పుడు అదే ఎప్పుడు ఏది ఎక్కువ వాడితే దాని ద్వారా పోతుంది. ఎక్కువ వాడం కాబట్టి మస్తిష్కాన్ని మనకి బ్రహ్మరంధ్రం అలాగా మామూలుగా మూతబడి ఉంటుంది. బ్రహ్మరంధ్రం ఋషులు దాన్ని ఎక్కువగా వాడతారు కాబట్టి వాళ్ళు బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళ ప్రాణాలు బయటికి పోతాయి. అందుకని ఏం చేయాలి, మరి మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే దీనికి ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకున్నాం. ఒక సాధన ఉన్నది, ఈ సాధన తెలిసినా తెలియకపోయినా వివేకానందులు వారు చేసుకునేవారు కాదు, లేదా ఆయన కనిపించేది అలా. పడుకుంటే నీకేం కనిపిస్తుంది అని అడిగారు రామకృష్ణ వరహంస గారు. నాకు ఆ తెల్లటి వెలుగు కనిపిస్తుంది, జ్యోతి కనిపిస్తుంది అని చెప్పాడు. ఓ వెరీ గుడ్ మాస్టర్ దాన్ని ఇలా చెప్తున్నారు. అందుకని ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆజ్ఞాచక్రంలో జ్యోతిని చూస్తూ ఉండే ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక రోజు మనం హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి పట్టుకోగలుగుతాము. రాత్రి పడుకోబోయే ముందు మనం ఆజ్ఞాచక్రంలో ఉన్న జ్యోతిని చూడగలిగితే, ఎందుకంటే ఏ రకంగా మనం ఉంటూ శరీరం వదిలేస్తామో ప్రతి జన్మ నీకు ప్రతిరోజు ఒక కొత్త జన్మ, ప్రతి రాత్రి మృత్యువు అని గురువు గారు చెప్పిన ఆ సూత్రాన్ని ఎలా ఫాలో అవ్వాలో చెప్తున్నారు మాస్టర్. ఏంటది రాత్రి ఒక మృత్యు, మృత్యు అంటే ఏంటి, మనలో ఉన్న అంతా కూడా హరించేస్తుంది. ఆ హరించేసేది ఏమిటి అంటే భగవంతుడే. ఆజ్ఞాచక్రంలో ఆ జ్యోతిని చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం ఏదో ఒక రోజు హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి మనం ఎప్పుడప్పుడు పట్టుకోగలుగుతాం. కాబట్టి ప్రాక్టీస్ ఏం చేయాలి, రోజు రాత్రి నిద్రపోయే ముందు ఆజ్ఞాచక్రంలో తెల్లటి జ్యోతి కనిపిస్తుంది అనుకుంటూ దాన్ని చూస్తూ అలా పడుకోవాలి. అప్పుడు మనం ఏదో రోజు టక్కని హృదయంలో ప్రవేశించగలం, హోలీ ఆఫ్ హోలీస్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇప్పటివరకు ఔటర్ కోర్ట్లో ఉన్నాం, ఔటర్ కోర్ట్లోంచి ఇన్నర్ కోర్ట్లోకి వస్తాం. ఇది అయిన తర్వాత ప్రాణమయ కోశమే ఈ ఏదరికి బాడీ ఏదైతే ఉందో ఇది ఈ జీవుడికి వాహికగా పనిచేస్తుంది. కాబట్టి ప్రాణమయ కోశం ఉన్నంత వరకు మనం బతుకుంటాం. ఎంతకాలం బతుకుంటారు ఎవరన్నా అంటే ప్రాణమయ కోశం ఉన్నంత కాలం బతుకుంటాం. ప్రాణమయ కోశాన్ని పర్మనెంట్ చేసామనుకోండి వాడికి ఇంకా చావు లేదు. రోగరహిత జీవితము, మృత్యురహిత జీవితము అంటే అమరత్వం. ఇది రావాలంటే ప్రాణమయ కోశం స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రాణమయ కోశంలో అంటే ఏదరికి బాడీలో ఏ ఉంటాయో చెప్పుకున్నాం, అది స్ట్రాంగ్ గా ఉండాలంటే ప్రాణమయ కోశానికి గురువుదేవులు ఇచ్చిన శ్వాస, శ్వాస విజ్ఞానం, అలాగే డీప్ బ్రీతింగ్. శ్వాస సంబంధించిన ఏమి, ప్రాణమయ కోశానికి సంబంధించిన ప్రాణాయామం. ప్రాణాయామంలో నాడీ శోధన ప్రాణాయామం, మామూలుగా సాధారణంగా చేసుకునే ప్రాణాయామం, ఇలాగా మూడు నాలుగు రకాలు చెప్పారు. ప్రాణాకర్షణ ప్రాణాయామం, దీంట్లో ప్రాణాకర్షణ ప్రాణాయామం చేస్తే మనలోకి విశ్వంలో ఉన్న ప్రాణశక్తి అధికాధికంగా మనలోకి ఎంటర్ అవుతుంది. ఎవరి దగ్గర ఎక్కువ ప్రాణశక్తి ఉంటే వాళ్ళు ఎక్కువ కాలం జీవించగలరు, ఎక్కువ కాలం రోగం లేకుండా జీవించగలరు. అది రావాలంటే నాడీ శుద్ధి ఉండాలి, నాడీ శోధన ప్రాణాయామం చేయాలి, అలాగే ప్రాణాకర్షణ ప్రాణాయామం చేయాలి. ఇవి చేసినప్పుడు గురుదేవులు కోరుకున్నట్టుగా మనం ప్రాణమయ కోశం స్ట్రాంగ్ గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం, రోగం ఉండదు. ఇచ్చా మరణం ఎలాగైతే ఉంటుందో అలా ప్రతి వాడికి ఇచ్చా మరణం ఉంటుంది. ఇంకా చాలలేదు ఎంతకాలం ఈ శరీరంలో పనిచేస్తాం వదిలేద్దాం అనుకుంటారు, అప్పుడు కానీ వాడికి ప్రాణం పోదు. అందరి విషయంలోనూ అది రైటే, చాలా మంది విషయంలో అనుకోకలేదు. మీరు ఇంచుమించి అందరూ కూడా ఇచ్చా మరణం కలిగిన వాళ్ళు, మానవులు అందరూ కూడా తప్పులు చేస్తే తప్ప. దీని తర్వాత మన శరీరంలో ఉన్న ఈ ప్రాణశక్తి రెండు రకాలుగా ఉంటుంది. ప్రాణశక్తి ఒకటే కదా, రెండు రకాలుగా ఉంటామంటే ఏంటి, ఒకటేం చేసిందంటే ఈ నెత్తురులో ప్రవహిస్తూ కెలరిఫిక్ వాల్యూ అలాగే వేడి అంటే రెండు ఉంటాయి మన సింపుల్ టర్మ్స్లో. ఈ ఈ లాంగ్వేజ్ మనకు అక్కర్లేదు కానీ మనం చెప్పుకునే దాంట్లో యజ్ఞంలో మనకు ఆహుతులు వేస్తాం కదా, యజ్ఞం చేస్తున్నప్పుడు చుట్టూ కూర్చుంటే వేడి వస్తుంది కదా, అది ఒకటి హీట్. రెండోది వెలుగు వస్తుంది, లైట్. హీట్ అండ్ లైట్, ప్రాణశక్తి రెండు రకాలుగా పనిచేస్తుంది, హీట్ అండ్ లైట్గా పనిచేస్తుంది. ఈ వేడి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా రోగ నివారణ. వేడి ఎక్కువ ఉండడం తక్కువ ఉండటం కాదు, ఏ రకమైన రోగానికి ఎంత వేడి ఉండాలి లెక్క. ఇప్పుడు ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి ఎర్రటి లైట్ ఇలాగ బాడీ పెయిన్స్ కోసం ఇలాగ డాక్టర్స్ వాడుతుంటారు కరెక్ట్. కొన్ని రోగాలు కొన్ని నొప్పులు తగ్గుతాయి, మళ్ళీ వస్తాయని కొట్టే వేరే విషయం. ఆ వేడిని ఉపయోగించుకుంటున్నారు. అలాగే మనం కూడా యజ్ఞం చేసేటప్పుడు ఎంత వేడి వస్తే ఏ రోగం తగ్గుతుంది, అదొక స్పెషల్ సైన్స్ మళ్ళీ. అలాగే యజ్ఞం చేసేటప్పుడు వచ్చే కాంతి, మాకు మామూలుగా ఎప్పుడు వెలిగేది ఆరెంజ్ కలర్లో లైట్ వెలుగుతూ, ఎప్పుడైనా బ్లూ ఫ్లేమ్ రావచ్చు, ఎప్పుడైనా గ్రీన్ ఫ్లేమ్ రావచ్చు, ఎప్పుడైనా వేరే ఇంకో కలర్ వైలెట్ ఫ్లేమ్ రావచ్చు. ఇవన్నీ దేవతలతో సంబంధం ఏర్పరిచే కాంతులు. దేవతలు వైలెట్ దేవాస్ ఉంటారు, వైట్ దేవాస్ ఉంటారు, రకరకాల దేవతలు ఉంటారు. ఆ యజ్ఞంలో వచ్చిన కలర్ బట్టి ఆ దేవతలు అక్కడ ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవతలు ఎప్పుడు కలర్స్గానే కనిపిస్తారు. మనం సూర్యోదయం అవ్వకుండా లేచి నిద్ర, మనం నిద్ర లేవడం సూర్యోదయం తర్వాత అనుకోండి, దేవతల్ని చూడడం, దేవతల్ని మన కళ్ళతో చూడాలంటే సూర్యుడి కంటే ముందర లేవాలి, స్నానం చేయాలి, చక్కగా సూర్యుడు ఉదయించే వైపు తూర్పుని తిరిగి దండం పెట్టేలా నుంచోవాలి. నుంచుంటే మెల్లిగా సూర్యుడి పైకి వచ్చే ముందు రకరకాల కలర్స్ వస్తుంటాయి, అవన్నీ కూడా దేవతలే. అలా కలర్స్ వచ్చే ముందు సన్న రేఖ వస్తుంటుంది, అశ్విని దేవతల్లో ఒకడు. అలాగే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చిట్ట చివర వెలుగు ఏదైతే ఉంటుందో అది అశ్విని దేవతల్లో రెండోవాడు. వాడు వీడు పుస్తకం తెరిచామనుకోండి, ఇటో పేజీ అటో పేజీ ఉంటుంది. అలాగా అశ్విని దేవతలు సృష్టి ముందర ఒకడు, సృష్టి చివర ఒకడు ఉంటాడు. ఒక పని ముందర ఒకడు ఉంటాడు, ఒక పని తర్వాత ఒకడు ఉంటాడు. ఈ లెక్చర్ మనం చెప్పుకునే ముందు ఒకడు ఉంటాడు, అయిపోయిన తర్వాత ఒకడు ఉంటాడు. ఎప్పుడు జంటగానే ఉంటాడు వాడు, విడిపోరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని యజ్ఞం నుంచి వచ్చి కాంతిని మనం క్యాచ్ చేయగలిగితే అక్కడికి ఆ దేవతలు వచ్చినట్టు మనం పట్టుకోవాలి. మనం ఏదో మన యజ్ఞం చేసుకునే మంత్రాలు హడావిడిలో వాడాలా చదువుతున్నాడు, ఏదిలా చదువుతున్నాడు, అటు ఇటు దృష్టి చెదిరిపోతుంది తప్ప యజ్ఞం మీద ఉండదు. ఎటువో చూడకుండా యజ్ఞగుండం మీదే దృష్టి ఉంచుకోవాలి. యజ్ఞగుండంలో చక్కగా ఆహుతులు ఎలా వేయమంటే అలాగే వేయాలి, ఎంత వేయమంటే అంతే వేయాలి. ఆ కలర్స్ని గమనించాలి, యజ్ఞ గుండంలో చూస్తున్న రంగుల్ని గమనించాలి. అప్పుడు మనకు యజ్ఞంలోంచి వచ్చే కాంతిని ఎవరు పట్టుకుంటారు, వాళ్ళకి దేవతా సాక్షాత్కారం అయినట్టు. సో ప్రాణశక్తి రెండు రకాలుగా పనిచేస్తుంది. ఈ రెండు రకాలుగా పనిచేసేది యజ్ఞంలో చెప్పారు ఇక్కడ. అలాగే మన దేహంలో కూడా గాయత్రి మంత్రం చేస్తున్నాం. మన దేహంలో సూర్యుడిలో వేడి ఎలాగైతే ఉందో మనలో కూడా వేడి ఎలా రావాలి అని అనుకోవాలి. వేడి వస్తుంది, సూర్యుడిలో ఎలాగైతే కాంతి ఉందో అలాగే నాలో కాంతి రావాలి, అప్పుడు మనలో కూడా కాంతి వస్తుంది. అందుకనే వాడు ప్రత్యక్షమయ్యే ముందు పెద్ద వెలుగు వస్తుంది. ఎవరైనా ప్రత్యక్షమయ్యే ముందు వెలుగు రావడం సాధారణంగా సహజం. అది ఆ వెలుగు బట్టి మనం అర్థం చేసుకోవాలి అంతే. సినిమాలో చూపించిన ఒక ఆయన వచ్చి నాలుగు చేతులు అయిన తలకాయలు అలాగే ఉండదు, వెలుగులాగా వస్తారు. వెలుగులాగా వచ్చి వాడు చెప్పదలుచుకుని సందేశం చెప్తారు. ఇది ఒక పాయింట్ అయితే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సహస్రారం, సహస్రారం అంతా కూడా పరమాత్మకు సంబంధించిన చక్రాన్ని చెప్పుకోవాలి. యాక్చువల్గా విశ్వ చైతన్యం అంతా కూడా, విశ్వంలో ఉన్న శక్తులన్నీ కూడా మనకు అక్కడి నుంచి లోపలికి వస్తుంది. అలాగే మెడుల్లో అబ్బలాంగట ఇక్కడ ఏదైతే ఉందో మెడ దగ్గర అక్కడ నుంచి ప్రాణం లోపలికి వస్తుంది అంటారు. అక్కడ కొంచెం అక్కడ చక్రాన్ని చెప్పుకున్నాం చూసారు ఇందా మనం, ఆ చక్రం ద్వారా లోపలికి వస్తుంది. అక్కడి నుంచి రావాలంటే ఈ చిన్న మెదడు కింద చిన్న ముచ్చిలి గుంట అంటాం, ఆ గుంట దగ్గర కొంచెం అలా సెన్సేషన్ వచ్చి లోపల దిగుతుంది, అది తెలుస్తుంది. ఇక్కడ మనం ఎక్కువగా రకరకాల లైట్లు వాడతాం. ఈ లైట్లు వాడేది తర్వాత చెప్పుకున్నాం. ముందర మనం భారతీయ సంస్కృతిలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే, మనకు దీపం గురించి శ్లోకం ఉంది, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపమం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమస్తుంది. సంధ్య అంటే రెండు సమయాల మధ్యలో ఉంది. మెయిన్ సంధ్య ఏంటి? ఉదయం చీకటి అయిపోయిన తర్వాత ఉదయించే సంధ్య, ఉదయ సంధ్య, పగలైపోయే రాత్రి వచ్చే సంధ్య, సాయం సంధ్య, ఇవి మెయిన్ రెండు సంధ్యలు. అవి కాకుండా ప్రతి క్షణానికి 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 మధ్యలో ఉంది కూడా సంధ్యే. ఈ సంధ్యాదీపం నమోస్తుంది అంటే అలా ట్రాన్సిటరీ పీరియడ్లో వెలిగిస్తున్న ఆ సంధ్యాదీపం పరమాత్మ స్వరూపం నా అన్ని రకాల తమో గుణాన్ని పోగొడుతుంది అని దానికి అర్థం. ఈ మొత్తంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీపం చేసే పని, దీపం చేసే పనిలో మెయిన్గా సహస్రారం యాక్టివ్ అవ్వాలంటే దీపం యొక్క వెలుగు మన మీద పడాలి. ఎక్కడ సహస్రారం అప్పుడు కానీ యాక్టివేట్ అవ్వదు. దీపం వెలుగు సహస్రారం మీద పడితే తప్ప సహస్రారం యాక్టివేట్ అవ్వదు. ఇది ఒక సెంటెన్స్. రెండో సెంటెన్స్ ఏంటి? ఆజ్ఞాచక్రంలో ఏదైతే ఉందో ఆ ఆజ్ఞాచక్రం సహస్రారానికి రుణాత్మకంగా పనిచేస్తుంది. అంటే నెగిటివ్, నెగిటివ్ అంటే తీసుకునేది అనమాట. ధనాత్మకం ఎవరు అంటే ఇచ్చేది ఎవరు? సహస్రారం. సహస్రారం ఇచ్చేదే ఆజ్ఞాచక్రం తీసుకుంటుంది. ఆజ్ఞాచక్రం యాక్టివ్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా సహస్రారం యాక్టివ్ అయ్యి దాంట్లో ఏముందో అది ఇవ్వటం మొదలెట్టుకుంది. ఇప్పుడు దూడను వదిలేరనుకోండి ఆవు దగ్గరికి, ఆవు దగ్గరికి దూడ వెళ్ళి దూడ ఇలా పాలు కోసం చప్పరించంగానే పాలు వస్తాయి. అంతే తప్ప ఈ దూడ వెళ్ళి చప్పరించడం మొదలు పెట్టకపోతే పాలు ఏమి రావు. అప్పుడేం చేస్తాడు పాలవాడు? దాని పక్క తీసేసి వీడు పాలు పిండుకుంటాడు, అది వేరే విషయం. అలాగా మనం ఆజ్ఞాచక్రంలో తెల్లటి వెలుగు అనే దీపాన్ని పెట్టుకుంటే ఆ దీప కాంతి ఏం చేస్తుందంటే సహస్రారాన్ని యాక్టివేట్ చేస్తుంది. సహస్రారం ద్వారా ఈ విశ్వంలో ఉన్న దివ్య తేజస్సు ఏదైతే ఉందో, దివ్య చైతన్యం ఏదైతే ఉందో అది యాక్టివ్ అయ్యి మనకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనలోకి ప్రవేశించడం మొదలవుతుంది. అది ప్రవేశించడం మొదలయ్యేది ఎక్కువ అయ్యే కొద్దీ మన ఆజ్ఞాచక్రంలో మనం చూస్తున్న చిన్న దీపం లాంటి వెలుగు పెద్ద 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 పెద్దగా జూరుడిగా అయిపోతుంది. ఇఫ్ యువర్ ఐస్ బికమ్ వన్ యువర్ బాడీ విల్ బికమ్ లైట్ అంటాడు క్రైస్ట్. నీ కన్ను ఒక్కటైతే నీ శరీరం వెలుగవుతుంది. నీ కన్ను ఒక్కటే నీ శరీరం వెలుగవుతుందంటే మనం రెండు కళ్ళతో చూడకుండా మధ్యలో ఉన్న ఆజ్ఞాచక్రంలో ఉన్న వెలుగులు చూస్తూ ఆ వెలుగే మనం అయిపోతాం. ఎప్పుడు ఆ సహస్రారం నుంచి దైవీ చైతన్యం మనలోకి వర్షించి ఈ చిన్నగా ఉన్న దీపం లాంటి దాన్ని పెద్దగా ఫ్లేమ్ లాగా తయారు చేస్తుంది. అది ఎంత ఎక్కువ అవుతుందంటే మొత్తం బాడీ అంతా వెలుగు అయిపోతుంది. అది క్రైస్ట్ చెప్పింది బైబుల్. అది రావాలంటే మనకేం కావాలి? పరమ పూజ్య గురుదేవులు ఇచ్చిన ప్రతి రాత్రి ఒక మృత్యు అంటే చచ్చిపోవడం అని అర్థం చేసుకోలేదు. మృత్యు అంటే అమృత తత్వాన్ని చెప్పేవాడు యముడు. కఠోపనిషత్తు నుంచి దాంట్లో నచికేతుడు అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ నచికేతుడు అనే అబ్బాయికి ఈ విద్య మొత్తం చెప్తాడు. నచికేత అగ్ని అంటారు దాన్ని. అగ్ని విద్య చెప్తాడు అంటే హృదయంలోకి వెళ్ళడం గురించి చెప్తాడు. హృదయంలో ఉన్న జీవుడు పరమాత్మ యొక్క అంశ, ఆయనే సర్వము అని చెప్తాడు. అది నువ్వే అని చెప్తాడు. అలాంటి చోటకు వెళ్ళటానికి మనం ఈ జీవాత్మ ఎవరు? నేను జీవుణ్ణి, నేను జీవ ఆత్మని. నాకు ఈ శరీరం ఒక పరికరం. దీన్ని ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? దీన్ని ఎందుకు వాడుకోవాలి అనే విషయం చెప్తున్నాడు. ఇదంతా ఎందుకు అంటే భగవత్ ప్రణాళిక తెలుసుకోవడం, పరిణామ క్రమంలో మనం పార్టిసిపేట్ చేయటం, గురువుల ప్రణాళిక అది ఒకటే, అది తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, దాంట్లో మన పాత్ర మనం చక్కగా నిర్వర్తించడం అనే వాటి కోసం. ఎందుకని దీపం వెలిగించడం అనేది ప్రతి కార్యక్రమానికి ముఖ్యంగా ముందు ఎందుకు చేస్తామో గుర్తుపెట్టుకుని దీపం వెలిగించంగానే మన ఆజ్ఞలు కూడా దీపం వెలిగిందనుకోవాలి. అప్పుడు సహస్రారం యాక్టివ్ అవుతుంది. ఇలా చేయగా చేయగా మనం హృదయంలో ప్రవేశించి నేను 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 అని 100 సార్లు అంటాం. కిషోర్ నేను మాట్లాడుతున్నాను అని నేను కిషోర్తో చెప్తే నేను అంటున్నాను. నేను ఎవరు అంటే ఈ హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి అనే జ్ఞానం రావాలి అంటే ప్రతి గురువు కోరుకునేది వాళ్ళ శిష్యులందరూ కూడా హృదయంలోకి ప్రవేశించాలని మాస్టారు ఈ జీవాత్మ పరికరాల్లో చాలా చాలా క్లియర్గా ఈ సాధన చేసుకుని పడుకోండి రోజు రాత్రిపూట అన్నారు. ఆ సాధన మనం చెప్పుకున్నాం. ఇప్పుడు పడుకునేప్పుడు ఆజ్ఞ దగ్గర తెల్లటి వెలుగును చూస్తూ పడుకోండి. ఎంతసేపు చూడగలిగితే అంత చూసి ఆ తర్వాత నిద్రపడండి. మెల్లి అది అలా చీకటికి అయిపోతున్నప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి మీరు హృదయంలోకి వెళ్తున్నారు. ఆ హృదయంలోకి మనల్ని ప్రవేశింపచేయడమే హృదయంలో జీవుడిగా మనం ఉన్నామనే జ్ఞానాన్ని మనకు అందించటం, తద్వారా మనం అమరులం అని తెలియచేయటమే గురువు చేసే పని. ఇలాంటి మహత్తరమైన ప్రణాళిక చాలా కష్టం. ఇది ఊరికే చెప్పుకున్నంత సులభం కాదు. మన దగ్గరుండి ఎంతో ప్రేమగా మన మధ్య ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ దగ్గరగా ఉన్నారు. ఇదివరకే ఫిజికల్ బాడీ, అప్పుడు కూడా ఆయన సర్వవ్యాపకుడే, ఇప్పుడు కూడా అంతే. అలాంటి పరమ ప్రేమ స్వరూపులైన మాస్టర్ అనుగ్రహంతో ఇచ్చిన ఈ సాధన మర్చిపోకుండా ప్రతి ఒక్కరు చేయండి. అందరూ చేసి చక్కగా ఉత్తీర్ణులు కండి. ఈ గురు పౌర్ణమి నాడు మన పరమ ప్రేమ స్వరూపులైన శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల్ని, పరమ వందనీయ మాతాజీని, పరమ పూజ్య గురుదేవుల్ని, దాదా గురుదేవుల్ని, అలాగే ఈ యోగాలన్నిటికీ మూలకారుడైన దత్తప్రభువుని, మాస్టర్ గారిని అందరినీ కలుసుకుంటూ మీరందరూ ఈ గురు పౌర్ణమి నాడు చక్కటి అనుభూతి చెందాలని, మీ హృదయంలో ప్రవేశించి ఎస్ నేను అంటే ఇది అని జ్ఞానం ప్రతి ఒక్కరికి కలగాలని మనసారా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా అయ్యేన మార్గేణ మహీం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వస్తుత పర్జన్య పృథ్వీ సస్యచారిణి తేజోయం ప్రవరయితో బ్రాహ్మణా సంత నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. పుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః దర్ధనా సదనాః సంతు జీవంతు సరదాంశనం. ఓం శాంతి శాంతి శాంతిః. అతతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థా మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వం శ్రీ గురుబ్రహ్మార్పణమస్తు.